విద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తవకమకరందశ్రుతిఝరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రామురలిపువరాహస్య భవతి శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వందే గురుపదద్వంద్వమవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రమతర్క్యం త్రైపురం మహః నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. గంగాతరంగరమణీయ జటాకలాపం గౌరీ నిరంతర విభూషిత వామభాగం నారాయణ ప్రియమనంగమదాపహారం వారాణసీపురపతిం భజ విశ్వనాథం భజ విశ్వనాథం. గట్టిగా అందరూ చెప్పండి, నమః పార్వతీపతయే హర హర. నేను ఒకప్పుడు ఒక స్కూల్కి, ఒక ఇంగ్లీష్ మీడియం స్కూల్కి కొంతకాలం ప్రిన్సిపల్గా పనిచేశాను. ఈ పిల్లల్ని సముదాయించడం కొంచెం కష్టం. అందులో ఓ పిల్లాడు వచ్చాడు, వాడి దగ్గర ఇంత ఏనుగు బొమ్మ ఒకటి ఉంది, దంతంతో తయారు చేసిన ఏనుగు బొమ్మని వాళ్ళ అమ్మ నాన్న ఆడుకోవడానికి వాడికి ఇచ్చారు. వాడు ఏనుగు బొమ్మ పట్టుకొచ్చి నాకు ఇచ్చాడు. ఎరా నా ఇంటికి పట్టుకెళ్ళడానికంటే, అబ్బే ప్రిన్సిపాల్ గారండి అందుకే ఇవ్వలేదండి, నాకు ఒక చిన్న పని చేయండి అన్నాడు. వాడు ఏమిటి అంటే, ఇందాక అగ్గిపెట్టి పట్టుకొచ్చారే దీపారాధనకి అలాంటి అగ్గిపెట్టి తీశాడు, ఈ ఏనుగు నిందులో పెట్టండి అన్నాడు. పెట్టలేమురా బాబు అంటే ఏడవడం మొదలెట్టాడు. ఏనుగు నగ్గిబిట్లో పెడతారా పెట్టరా, పెడతారా పెట్టరా అని గొడవ చేశాడు వాడు. అప్పుడు నేను నానాయాతన పడి మొత్తం మీద ఏదైతేనే ఆ ఏనుగును బొమ్మ తీయించి ఆ ఫోటోని మడిచి అందులో పెడితే వాడికి సంతోషం కలిగింది. ఆ ప్రిన్సిపాల్ గారిని మళ్ళీ పట్టుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టారు, ఇదేమో అగ్గిపెట్టి ఇందులో ఏనుగులు మిమ్మల్ని కూర్చోబెట్టారు. కాశీలోకి అడుగు పెట్టిన వెంటనే ధాత విధాత సంభ్రముడు ఉద్భ్రముడు అని నలుగురు ఉంటారు. ఇందులో ధాత అంటే చతుర్ముఖ బ్రహ్మగాసుమ చిక్కులు పెట్టేవాడు. వేదవ్యాస మహర్షి స్కాంద పురాణంలో కాశీఖండంలో సుస్పష్టంగా వివరించాడు. కాశీలోకి వచ్చిన వెంటనే ధాత అని ఒకడు ఉంటాడు, వాడు ఈ జనాన్ని పట్టుకుంటాడు. అంటే ఏమిటి, రాగానే వాడికి వసతి దొరకకపోవచ్చు, మంచినీళ్ళు దొరకకపోవచ్చు, దర్శనం జరగకపోవచ్చు, తీరాగుళ్ళోకి వెళ్ళాక జేబులో చేయిబెట్టి ఎవడో పరుసే ఎత్తుకుపోవచ్చు, ఏదో ఒక ఆటంకం ముందు కలిగిస్తాడు. ఈ చిక్కు కలగగానే జనం ఏమనుకుంటారు, అయ్యో ఎంతో కష్టపడి కాశీ విశ్వేశ్వరుడు యొక్క చరిత్ర విందాం, కాశీకి దర్శనానికి వచ్చాం, తీరా వస్తే ఈ కష్టం వచ్చింది ఏమిటని విసుక్కుని వెంటనే వెనక్కి వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తారు. అలా వెళ్ళిపోవడం కోసమే పరమేశ్వరుడు వీడిని పంపుతాడట. ఎందుకని, కాశీలో ఉండడం పుణ్యం, కాశీలో మరణిస్తే ముక్తి, ఈ ముక్తి ఈ పుణ్యం వీళ్ళకి అంత తేలిగ్గా లభించకూడదుగా, సులభంగా లభించకూడదు. అందుకని వీళ్ళని అణువణువున పరీక్షించి సాధ్యమైనంత వరకు ఇక్కడ నుంచి మెడపట్టుకుని గెంటడం కోసం ముందు ధాతని పంపుతాడు. ఇప్పుడు ఆ ధాత మిమ్మల్ని పట్టుకున్నాడు. అందుకని మీకు ఏమవుతుందన్నమాట, లోపలికి రాగానే ఒళ్ళంతా మండిపోతుంది, సెగలు వచ్చేస్తూ ఉంటాయి, ఒక్కపోత వస్తుంది, చెమట కారిపోతుంది, కూర్చోవడానికి సీట్లు ఉండవు, మైకు చూస్తే గందరగోళంగా ఉంటుంది, వేళకి తిండి దొరకదు. అప్పుడు కనుక మీరు అయ్యో ఎందుకు వచ్చిందిరా ఇక్కడ, ఈ పురాణం వినడం కంటే వెళ్ళి గంగలో ములగడం మంచిది అనిపించి వెళ్ళిపోయారనుకోండి, అదే ఆయనకి కావాలి. తద్వారా వీడికి ముక్తి రాకుండా చేయటం ఆయన ఉద్దేశం. దీన్ని మీరు తట్టుకున్నారంటే ఏమైనా సరే ఇది ధాత యొక్క పరీక్ష అని కొంచెం ధైర్యంతో నిలబడితే, ఇప్పుడు రెండో వాడు వస్తాడు, వాడి పేరు విధాత, ఈ ధాతకి సోదరుడు వాడు. వాడు వెంటనే ఏం చేస్తాడనమాట, పాపం వీళ్ళు గంట గంటన్నర నుంచి ఈ మంటని తట్టుకుని పక్క పక్కన ఎవరెవరి పక్కన కూర్చున్నారో తెలియకుండా కూడా హత్తుకుపోయి మరీ కూర్చుని పురాణం వింటున్నారు, ఇక వీళ్ళని అనుగ్రహిద్దాం అనుకుని ఏం చేస్తాడనమాట, మర్నాటికల్లా పెద్ద హాల్ ఇప్పించవచ్చు, లేదా ఈ హాల్లో ఏసీ పెట్టించవచ్చు, ఏదన్నా చేయొచ్చు, వినడానికి ఒక మంచి మైక్ ఏర్పాటు చేయించవచ్చు, ఇంకేదైనా చేస్తాడు మొత్తం మీద. కాబట్టి ఇది కూడా ఒక గొప్ప పరీక్ష అన్నమాట. కానీ ఇన్ని పరీక్షలు పెట్టినా నెగ్గి మొత్తం మీద మనం సప్తాహం పూర్తి చేసుకుంటాం, కాశీఖండమును సంపూర్ణముగా ఇక్కడ ప్రవచనం చేసుకుందాం. అక్కడ కూర్చున్నటువంటి వాళ్ళు ఏమో భాగవతాన్ని పారాయణ చేస్తున్నారు. ఏకకాలంలో శ్రీమద్ భాగవతం 18,000 శ్లోకాల పారాయణము, మరొక పక్కన కాశీ మహిమ ప్రవచనము సాగుతాయి. ఇన్నింటిని మనకిచ్చిన ఒక పుణ్యాత్మురాలు అక్కడ పటం రూపంలో ఉన్నారు. ఆవిడ పేరు మనోరమ. చూశారు కాబట్టి వాళ్ళ అబ్బాయి ఆయన వెంకటేష్, వాళ్ళ అమ్మగారి కోసం ఆ పని చేస్తున్నారు కాబట్టి ఆయనకి వాళ్ళ అమ్మ అంటే చాలా భక్తి. నేటికి 10 సంవత్సరాల క్రితం ఒకరోజున ఆయన నాకు ఫోన్ చేసి, గురువుగారు మీరు ఏం చేస్తారో తెలియదు, మా అమ్మ ఒక్కసారి మిమ్మల్ని చూడాలనుకుంటుంది, నాకు మాతృభక్తి ఎక్కువ, నా కోసం మీరు శ్రమ తీసుకోండి, మీరు అంత తేలిగ్గా ఎక్కడికి వెళ్ళరు కానీ నా కోసం బెంగళూరు రావాల్సిందే అన్నారు ఆయన. సడన్గా ఒక ఆయన ఫోన్ చేసి ఏమైనా బెంగళూరు రావాలి, మా అమ్మ మిమ్మల్ని చూడాలనుకుంటుంది అనగానే ముందేదో అనుకున్నారు కానీ నాకు ఆ రాత్రి కొంచెం కల వచ్చింది, బాగా వృద్ధురాలు, గురువుగారిని దర్శనం చేసుకోకుండా శరీరం విడిచిపెట్టకూడదని తహతహలాడుతుంది ఆవిడ. అప్పుడు నాకు జాలి కలిగి, ఆయన మాతృభక్తికి ముచ్చట కలిగి, అప్పటికప్పుడు నేను ఆవిడ ఇద్దరం కలిసి విజయవాడ నుంచి బెంగళూరుకి, అప్పట్లో ఇంత ఫ్రీక్వెంట్గా ఉండేవి కాదు ఫ్లైట్స్, అక్కడ రిజర్వేషన్ చేయించుకుని మొత్తం మీద బెంగళూరు వెళ్ళాం. ఆయన శ్రద్ధగా వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళారు. వాళ్ళ అమ్మగారు చాలా పెద్ద ఆవిడ అప్పటికే, అయినా గురువుగారికి యథాశక్తి సేవ చేశారు. అది ఎప్పుడో 10 ఏళ్ల క్రితం మాట. ఆ తర్వాత మళ్ళీ ఒక రోజున ఆయన నాకు ఒక మెసేజ్ పెట్టారు. ఎక్కువగా నేను ఫోన్లు మాట్లాడలేను కదా, అందుకని నాకు మెసేజ్ పెట్టి, మా అమ్మగారు వెళ్ళిపోయారండి, ఆవిడ పేరు మీద కాశీలో సంతర్పణలు చేస్తున్నాం, ధర్మకార్యాలు చేస్తున్నాం, ఆవిడకి ఏమి చేస్తే రుణం తీరుతుందో మీరెప్పుడో ధర్మ సందేహాల్లో చెప్పారు, శ్రీమద్ భాగవతమును ఎవరి పేరు మీదనైనా పారాయణ చేసి వారికి ఆ ఫలితం ధారపోస్తే వాళ్ళు శాశ్వత కైవల్యం పొందుతారు అని ఎప్పుడో నేను పురాణంలో చెప్పాను. అది ఆయనకి దృష్టిలో ఉండి సప్తాహ పారాయణ చేయండి అన్నారు. సరే పారాయణ చేశాక ప్రవచనం కూడా చెప్పాలి కదా, కాబట్టి భాగవతాన్ని పారాయణం చేయిద్దామండి, పండితుల చేత నేను ప్రవచనం చెబుతానండి అని ఆయన మాట కాదనలేక ఒప్పుకున్నాను. ఇదిగో ఈ డేట్లు ఫిక్స్ చేశాం. తీరా ఒక 10-15 రోజుల క్రితం అనుకుంటారు, వాళ్ళ అమ్మగారు కల్లోకి వచ్చి, కాశీలో భాగవత పారాయణ చేయించండి, కానీ ప్రవచనం మాత్రం మీ ద్వారా కాశీ మహిమ వినాలనుకుంటున్నాను, కాశీఖండమే చెప్పండి అని కోరింది ఆవిడ. ఇంచుమించుగా తెల్లవారుజామున 3-3:30 మధ్యలో నాకు కలరా కానీ ఆయనకి వచ్చింది పాపం. అందుకని నేను ఆయనకి ఆయన నాకు ఫోన్ చేసుకున్నాం. ఇద్దరం ఒకేసారి చేయటం వల్ల ఈ ఫోన్ ఏమో డి అంటే డి కొడుతుంది, అందులో మన ఫోన్లు చాలా గొప్ప కదా. సరే మొత్తం మీద ఏమైతేనే పట్టుకుని ఫోన్ చేయగా ఆయన ఎంతో ఆశ్చర్యపోయి, మీకు వచ్చిన కలే నాకు వచ్చిందండి, మా అమ్మ అదృష్టవంతురాలు, నేను ఎంత ఖర్చైనా పెట్టుకుంటాను, ఎంత శ్రమైనా పడతాను, కానీ మీరు వచ్చి కాశీఖండం చెప్పండి అన్నారు. సమయం దొరకదు. సరే ఇక చిట్ట చివరికి ఈ మహాలయ పక్షాల్లో కొన్ని పితృకార్యాల కోసం ఒక 1 వారం రోజులు నా కోసం అట్టే పెట్టుకున్నాను ఖాళీ. ఆ ఖాళీ కాస్త వాళ్ళ అమ్మగారి కోసం వైకుంఠవాడీలో ఇచ్చేసాం. మొత్తం మీద ఏది ఏమైతేనే ఇదంతా ఆవిడ సంకల్పం, కాశీ విశ్వేశ్వర సంకల్పం, విఘ్నేశ్వరుడి యొక్క అనుగ్రహం, ఇవన్నీ ఉన్నాయి కనుక చిన్న చిత్తక ఒడుదుడుకులు వచ్చినప్పటికీ చిట్ట చివరికి కార్యక్రమం మాత్రం ఆరంభమయ్యింది. శ్రేయాంసి బహు విఘ్నాని అని శాస్త్రం. మంచి పనులు చేసేవాడికి అనేక విఘ్నాలు వస్తాయి, చెడ్డ పని చేసేవాడికి విఘ్నం రాదు. పిచ్చి పనులు చేసేవాడికి ఉంటుంది, తాగుబోతాడికి ఆ సమయానికి సీసా దొరుకుతుంది. అదే మంచినీళ్ళు తాగాలనుకున్నవాడికి, అభిషేకం చేయాలనుకున్నవాడికి ద్రవ్యం దొరకదు. మంచి పనులలో భగవంతుడు పరీక్షిస్తాడు కానీ చెడ్డ పనుల్లో పరీక్షించడు. అందువల్ల ఇటువంటి కార్యక్రమాలకు కొంత పరీక్ష ఉంటుంది. అయినా మనం నెగ్గుదాం. ఆయన దగ్గర మనం నేర్చుకోవలసినవి రెండు. కాశీఖండ ప్రవచనంలోకి వెళ్లే ముందు మాతృభక్తి, తల్లిని భక్తితో పూజించేవాడు విశాలాక్షి కటాక్షం పొంది తీరుతాడని సకల పురాణ ఇతిహాసాలు చెబుతున్నాయి. తల్లి తండ్రి ఇద్దరు పక్కనున్నా ముందు తల్లికి నమస్కరించాకే తండ్రికి నమస్కరించాలి. తర్వాత రెండోది ఇంకోటి చెప్పన, ఈ మనుషుల్లో కొన్ని పిచ్చి లక్షణాలు తయారయ్యాయి, ఇటువంటి వాటిని వెంటనే ఖండించాలి. ఒక పుణ్యస్త్రీ, ఒక విధవ ఇద్దరు కనపడితే ముందు విధవకి నమస్కరించాకే పుణ్యస్త్రీకి నమస్కరించమని పురాణాలు చెబుతున్నాయి. గురువుగారు మీరు ఏమైనా సొంత పెత్తనంతో చెబుతున్నారంటే, కాశీఖండంలో అగస్త్యుడు లోపాముద్ర కూర్చుని ఉండగా దేవతలంతా వాళ్ళ దగ్గరకు వచ్చారు. అందులో బృహస్పతి ఏమన్నాడో తెలుసా, నగంగయా తయా భేద యా నారీ గత భర్తృక ఉమా శివసమా సాక్షాత్ తస్మాత్ తాం పూజయేత్ బుధై. భర్త పోయిన స్త్రీ, ధవుడు అంటే భర్త, ధవ లేని వాళ్ళు విధవ. నిజానికి విధవ అంటే వెళ్ళిపోయిన ధవుడు కలిగినది, భర్త గారు వెళ్ళిపోయారని అర్థం. ఇలా భర్త వెళ్ళిపోయినటువంటి స్త్రీకి గంగకి పెద్ద తేడా లేదు. నా గంగయ తయా భేద, గంగయ గంగతో తయా ఆమెకు నా భేద, భేదం లేదు. ఎవరికి భేదం లేదు, యా నారీ గత భర్తృక, ఏ స్త్రీకి భర్త పోయాడో ఆవిడ, అంటే భర్త పోయిన స్త్రీకి గంగకి తేడా లేదు. అందుకే పూర్వం ఉత్తరాలు రాసేటప్పుడు గంగాభాగీరథి సమానురాలైన అత్తగారికి, గంగాభాగీరథి సమానురాలైన అమ్మగారికి, లేదా వాళ్ళ పేర్లు పెట్టి ఏదో పుల్లాయమ్మగారికి వెంకాయమ్మగారికి అని రాసేవారు అన్నమాట. అంటే ఎంత గౌరవం ఇచ్చారో ఆలోచించండి. అక్కడితో ఆగాడా మళ్ళీ బృహస్పతి, ఉమా ఆవిడే పార్వతీదేవట, శివసమా సాక్షాత్ పరమేశ్వరుడితో సమానురాలు ఆవిడ, లేదా మంగళస్వరూపిణి, శివశబ్దమునకు మంగళం అని అర్థం. శివసమ అంటే ఆవిడే మంగళ, ఇంకా ఆవిడ కంటే శుభమిచ్చేవాళ్ళు మరొకరు లేరు, ఆవిడ అంత మంగళస్వరూపిణి. తస్మాత్ కాబట్టి తాం ఆమెను బుధై బుధుల చేత పూజయ్యేత్తు పూజింపజేయండి, అంటే బుధులంతా ఆవిడ పూజించాలి, పండితులు ఆవిడ పూజించి తీరాలన్నారు. పండితులే పూజిస్తే ఇక పామరులు ఎందుకు పూజించకూడదు, కానీ మన వాళ్ళకి ఏమిటో తెలియదు. కానీ భర్త పోయిన స్త్రీ కనబడితే చాలని వాటికి ఆవిడ పక్కన పారేయటం, గుండుగీకేయటం, నానా గందరగోళం చేసేయటం, ఈ వేయి శాస్త్రాల్లో ఉన్నాయో చూపించమనండి. ఇన్నేళ్ళుగా నేను పురాణాలు చెబుతున్నాను, అష్టాదశ పురాణాలు చెబుతున్నాను, ఇవేం లేవు. కాబట్టి తల్లి ఎలా ఉన్నా తల్లే, స్త్రీ ఎలా ఉన్నా స్త్రీయే, భర్త లేకపోతే ఒక లోటు అంతే. భర్త ఉన్నావాడిని సధవ అన్నారు, లేకపోతే విధవ అన్నారు. పూర్వకాలంలో కొన్ని పుణ్యకార్యాలకు ఉపయోగించలేదు, అంతే తప్ప ఆవిడని అవమానించమని ఎక్కడా చెప్పరా. కొద్ది రోజులు మాత్రం, ఒక 100-200 ఏళ్ళు మాత్రం ఆడవాళ్ళని ఏడిపించారు. భారతంలో ఏడిపించలేదు, రామాయణంలో ఏడిపించలేదు. రామాయణంలో దశరథుడు పోయిన కౌశల్యని, సుమిత్రని, కైకని నెత్తిమీద పెట్టుకు చూశారు పౌరులు. భారతంలో కుంతీదేవికి ఇచ్చిన విలువ ఇంకెవరికి ఇవ్వలేదు భర్త లేకపోయినా. ఇవంతా ఎందుకు చెప్తున్నానంటే, నేను ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళంతా కూడా పార్వతీ స్వరూపాలే, విధవైనా సధవైనా, పురుషుడెవడైనా వాడు శివుడితో సమానం. అటువంటి పరమ పుణ్యాత్ములందరినీ మనం గౌరవిస్తూ వాళ్ళందరికీ చేయవలసిన సేవలు చేస్తూ ఉండేటటువంటి వాళ్ళు ఇక్కడున్నంతకాలం పార్వతీ పరమేశ్వరులకు అనుగ్రహం పొందుతారు. కాశీలో ఉన్నంతకాలం, కాశీలో ఉన్న ప్రతి పురుషుడు కూడా శివుడే అన్నారు. పూర్వకాలంలో జై విశ్వనాథ అంటూ పోయేవారు, లేదా చచ్చిపోయిన వాడికి రామనామ సత్యహే అనేవారు. చివరికి రాముడు తప్పివ్వడం మిగలరా, నువ్వు పోతావు, నీకు మిగిలింది రామనామమే అని మనవాడు చెప్పారు. ఈ ఉన్న 4 రోజులు శ్రద్ధాశక్తులతో శివనామస్మరణం చేసుకుంటూ కాశీలో ఉన్న అనేక విశేషాలు విందాం. ఒకప్పుడు అగస్త్య మహర్షి కొన్ని కారణాలతో, ఆ కథ అంతా ఇప్పుడు చెప్పరు కానీ ఇక్కడి నుంచే మొదలు పెడదాం, లోపాముద్రతో కలిసి తీర్థయాత్రలకు బయలుదేరాడు. కాశీ విడిచిపెట్టాడు ఆయన. కాశీ విడిచిపెట్టడానికి గల కారణం, ఎంతో పూర్వం కాశీఖండం ప్రారంభంలో విన్న వాళ్ళకి తెలుస్తుంది కనుక చెప్పక్కర్లా. అలా తిరుగుతూ శ్రీశైల క్షేత్రం చేరాడు ఆయన. అక్కడ శ్రీశైల శిఖర దర్శనం తన భార్య చేత చేయించాడు. ఆ తర్వాత ఏమన్నాడు, శ్రీశైల శిఖరం దృష్ట్వా పునర్జన్మ నవిద్యతే. శ్రీశైల శిఖరమును చూస్తే పునర్జన్మ ఉండదు అన్నాడు. అనగానే పక్కనున్న భార్య లోపాముద్ర నవ్వింది. అగస్త్యుడు మహాతపస్శాలి, ఆయనకంటే గొప్పది వాళ్ళ ఆవిడ లోపాముద్ర. ఆవిడ మహారాజు కూతురు, ఈయన విప్రుడు. ఆ రోజుల్లో కులాంతర వివాహం చేసుకున్న గొప్పవాళ్ళలో వాళ్ళు ఒకళ్ళు. అందువల్ల ఈ లోపాముద్ర చిరునవ్వు నవ్వి, అందులో కొంచెం ఒక రాజఠీవి కూడా ఉంటుంది ఆవిడ దగ్గర, భర్త గారు వెళ్ళారు కానీ ఆ నవ్వడంలో కొంచెం వ్యంగ్యం ఉందన్నమాట. ఎందుకు నవ్వేవన్నాడు ఆయన. మరి నవ్వకేం చేయనండి, మీరు కాశీలో ఉన్నంతకాలం కాశ్యాంతు మరణాత్ ముక్తి అన్నారు. కాశ్యాం అంటే కాశీ పట్టణమునందు సప్తమి విభక్తి అన్నమాట. సప్తమి విభక్తి అంటే అందు అన్నమాట. కాశీయందు మరణాత్ మరణము వలన ముక్తి మోక్షము అత్తు అనే ఒక ముక్క ద్వారా గ్యారంటీ అని అర్థం అనమాట. మోక్షం వస్తుంది సుమా, వచ్చి తీరుతుంది అనడానికి ఈ తూ చ వాడతారు. కాశీలో మరణిస్తే మోక్షం గ్యారంటీ. ఈ ఫ్యానులకు గ్యారంటీ కార్డు ఉంటాయి కానీ అసలు కంపెనీకే గ్యారంటీ లేనప్పుడు దీనికి ఏం గ్యారంటీ? మా అన్నయ్య గారు పాల్వంచలో ఉండేవాడు చాలా కాలం. ఆయన ఒక కంపెనీ ఫ్యాన్ కొన్నాడు, వాళ్ళు 15 ఏళ్ళు గ్యారంటీ ఇచ్చారని. ఫ్యాన్ కొనమన్నాడే కంపెనీ ఎత్తేశారు. ఇంకెందుకు గ్యారంటీ 15 ఏళ్ళు? అలాగే ఈ ఫ్యాన్లకి, ఈ మైకులకి, లేకపోతే వీటికి, ఈ వేటికి కూడా గ్యారంటీ లేదు, మనిషికి గ్యారంటీ లేదు. కానీ గ్యారంటీ కార్డు ఒక్కదానికి ఉన్నదట, జరిగి తీరుతుందిటది. అదే కాశీలో మరణిస్తే మోక్షం రావడం. కాశీలో మరణిస్తే చీమ, దోమ, బల్లి, నల్లి, పిల్లి అందరూ ముక్తి పొందుతారు. అందుకే కాశీకి మించిన క్షేత్రం మరొకటి లేదు. ఇదివరకు మీరు ఏమన్నారు? కాశీలో మరణిస్తే మోక్షం అన్నారు. ఇప్పుడేమంటున్నావు స్వామి? శ్రీశైల శిఖరం చూస్తే పునర్జన్మ ఉండదన్నావు. ఇప్పుడు చావడం సుఖమా, శిఖర దర్శనం చేస్తే సుఖమా? శ్రీశైల శిఖరం దృష్ట్వా పునర్జన్మ న విద్యతే యదమేవ హి సత్యం చేతు కిమర్థం కాశీరిష్యతే. శ్రీశైల శిఖరమును చూస్తే పునర్జన్మ ఉండదు అన్న మాట నిజమైతే ఇంకెందుకండి కాశీకి వెళ్ళడం అంది ఆవిడ. కాశీలో చస్తే కానీ మోక్షం రాదు, ఇక్కడ శిఖర దర్శనంతో పునర్జన్మ ఉండదు, ఇది తేలిక అది తేలిక, కాబట్టి ఇంకెందుకండి కాశీ వెళ్ళడం అన్నది. అప్పుడు ఆయన నవ్వి, ఓహో ఇదా నీ డౌటు, అందుక ఇలా నవ్వావు అని అసలు విషయం చెప్పాడు. ఓ భార్యామణి, శ్రీశైల శిఖరం చూస్తే పునర్జన్మ ఉండదు అంటే అంతరార్థం ఏమిటో తెలుసా? ఈ జన్మలో శిఖర దర్శనం చేసుకున్నవాడు ఏదో ఒక జన్మలో కాశీలో మరణించే యోగానికి నోచుకుంటాడు, కాశీలో మరణిస్తాడు, అప్పుడు ముక్తి పొందుతాడు. ఎంత చెప్పాడండి, 2 అధ్యాయాలు ఉన్నాయి సంస్కృతంలో. ఇక్కడ ఏమిటో తెలుసా? వెంకటాచలం, అయోధ్య, మధుర, మాయ, కాంచి, అవంతి, ద్వారకా, ఇటువంటి క్షేత్రాలన్నీ తిరగగా తిరగగా, అనేక నదులలో స్నానములు చేయగా చేయగా, నిరంతరం పద్మాకర గారి పురాణములు వినగా వినగా, ఏదో ఒక జన్మలో కాశీకి వచ్చి ఇక్కడ సెటిల్ అయి మరణిస్తాడు. చివరి రోజుల్లో ఇక్కడ చచ్చిపోతాడు, ఉండి చివరి రోజులు ఇక్కడ ఉండి మరణిస్తాడు. మరణించగానే ముక్తి వస్తుంది. కాబట్టి శిఖర దర్శనం చేస్తే పునర్జన్మ ఉండదు అంటే అర్థం ఏమిటనమాట? పునర్జన్మ లేకుండా చేసే కాశీలో మరణించే యోగం వస్తుంది అని అర్థం. అదే కాశీలో మరణిస్తే మరణంతో ముక్తి. కాబట్టి ఇన్ని క్షేత్రములు తిరిగినా, ఇన్ని పురాణములు విన్నా, ఇన్ని దానములు చేసినా, ఇన్ని ధర్మములు చేసినా చివరికి వాటి ఫలితం ఏమిటనమాట? కాశీ వచ్చి ఇక్కడ మరణించే యోగం రావడమే. వస్తే అప్పుడు ముక్తి వస్తుంది. ఎప్పటికైనా కాశీలో మరణించకపోతే మాత్రం ముక్తి రాదు. ఈ మరణం రావాలంటే విశ్వేశ్వర అనుగ్రహం ఉండాలి. వాడి అనుగ్రహం లేకపోతే ఇక్కడ మరణించాలంటే ఉండలేరు. చూశాంగా, మేము ఎన్నోసార్లు పాపం ముముక్షు భవన్లో పురాణం చెప్పాం. ఈ కాశీఖండాన్ని ఇప్పటికి ఇది 12వ సారి ఇక్కడ చెప్పడం. ఇన్నిసార్లు అక్కడ ముముక్షు భవన్లో ఒక ముసలావిడ ఉండేది, పాపం మా బాలకృష్ణ గారికి బాగా తెలుసు. ఆవిడ నేను వచ్చినప్పుడల్లా వాళ్ళ గదికి తీసుకెళ్ళి ఎంతో సన్మానం చేసేది. గురువుగారు నేను ఇక్కడే మరణిస్తానా, ఇక్కడే మరణిస్తానా అనేది. పాప అక్కడ రూమ్ కొనుక్కుందండి ఆవిడ. అలా ఎన్నాళ్ళు ఉన్న ముసలావిడ దాదాపు 80 ఏళ్ళు వస్తుండగా మొన్న హైదరాబాద్ వెళ్ళారు, అక్కడ పోయారు. ఏమిటి, ఇన్నాళ్ళు ఇక్కడ మరణిద్దామని ఉండి చివరికేమో హైదరాబాద్ పెడితే కానీ ముక్తి రాలేదు, ఇక్కడ ముక్తి రాలేదు, విముక్తి రాలేదు. చాలామంది ఇదే కాదు. అంతకు పూర్వం మా చిన్నప్పుడు విజయవాడ నుంచి ఒక ఆవిడ ఆవిడకు 5 కోట్లు ఆస్తుంటే 4 కోట్లు పిల్లలకి వాళ్ళకి ఇచ్చి మళ్ళీ పిల్లలకి తప్పింకోడికి ఎవరండోయ్ పక్కవాడికి ఎలా ఇస్తాం చూస్తూ చూస్తూ 1 కోటి మాత్రం ఆవిడ పేరు మీద ఎఫ్డి వేసుకుని ఇక్కడికి వచ్చి 30 ఏళ్ళు ఇక్కడే ఉండిపోయింది ఆవిడ. ఆవిడ 45వ ఏటో వచ్చింది, 75 ఏళ్ళు వచ్చేదాకా ఇక్కడ నుంచి కదిలితే ప్రమాదం, ఏమో ఇక్కడ నుంచి బయటికి వెళ్ళిన వెంటనే మరణం వస్తుందేమోనని ఏకధాటిగా 30 ఏళ్ళు ఉంది ఆవిడ. అస్సలు కదలలేదు. ఇలా ఉండగా వాళ్ళ మనవరాలు, నువ్వు రాకపోతే పెళ్లి చేసుకోను, ఒక్క రోజే కదా, వచ్చి పెళ్లి చూసి అక్షతలు వేసి వెళ్ళిపో అనగా ఇక ఈ మనవరాలు బాధ పడలేక రిజర్వేషన్ చేయించుకుని విజయవాడ వెళ్ళింది. తీరా విజయవాడలో కళ్యాణ మండపంలో బాత్రూములో షాక్ కొట్టి చచ్చిపోయింది పాప. చాలా దురదృష్టం ఉంది, కర్మయోగం అంటారు దాన్ని. కాబట్టి మనందరం కాశీలో రూము కొనుక్కున్నామండోయ్, స్కీముల మీద కొనుక్కున్నాం, స్కాముల మీద కొనుక్కున్నాం, లేదా అద్దెకి తీసుకున్నాం, 9 నెలలు 9 రోజులు ఉంటున్నాం, లేక 11 నెలలు 11 రోజులు ఉంటున్నాం అనుకున్నా విశ్వేశ్వర కటాక్షం లేకపోతే చిట్ట చివరికి మళ్ళీ మనకి కాశీలో కాక మూసీలో చచ్చిపోయే యోగం రావచ్చు. ఏమో ఎక్కడికి పెడతామో మనకి తెలియదు. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలన్నమాట, ఈ పరీక్షను తట్టుకోండి, భక్తితో వినండి నేను చెబుతున్నాను, విశ్వేశ్వరుణ్ణి సంపూర్ణ శరణాగతి పొందండి. పొందితే దానివల్ల వచ్చే లాభం భవిష్యత్తులో తెలుస్తుంది. సంపూర్ణ శరణాగతి పొందాలి ఆయన్ని అని అగస్త్యుడు రూపాముద్రకి చెప్పి ఈ విషయంలో నీకు ఒక అద్భుతమైన కథ చెబుతానన్నాడు. ఇదన్నమాట అసలు కాశీఖండానికి ప్రాణం అంటారు ఈ కథ. ఈ కథను మీరు శ్రద్ధగా వింటే ఇక మీ జీవితానికి వేరే విశ్వేశ్వర అనుగ్రహానికి తప్పించవలసిన అవసరం లేదు. మధురా నగరంలో శివశర్మ అని ఒక పండితుడు ఉండేవాడు. ఈ మధుర బృందావనం దగ్గర ఉన్న మధుర కాదు, తమిళనాడులో ఉన్న మధుర. అసలు దాని పేరు మధురే, కాకపోతే తమిళ సంప్రదాయంలో మధురై అయిపోయిందనమాట. మధురలో మీనాక్షి ఉన్నది, సుందరేశ్వరుడు ఉన్నాడు, చాలా గొప్ప పట్టణం అది కూడా. ఈ మధురలో పూర్వం శివశర్మ అని పేరు కలిగిన ఒక మహాపండితుడు ఉన్నాడు. వేదములు 4 చదివాడు. కొందరు వేదం చదువుతారు అర్థం చెప్పలేరు, కానీ ఈయన అర్థం కూడా చెప్పాడు. సాంగోపాంగము అంటారు, స అంగ ఉపాంగ అంటే వేదములకు 6 అంగాలు ఉన్నాయి. అవేమిటి? శిక్ష, వ్యాకరణం, జ్యోతిషం, కల్పం, ఛందస్సు, నిరుక్తం. ఈ 6 వేద అంగములు అంటారు. సాంగము అంటే ఈ వేదములో ఉన్న అంగాలు అన్నమాట. ఈ 6 చదువుకున్నాడు ఆయన, వీటిని వేదాంగములు అంటారన్నమాట. పూర్వం వేద వేదాంగాలు చదివాడంటే ఈ వేదాంగాలు అంటే ఇవే, శిక్ష, వ్యాకరణం, జ్యోతిషం, కల్పం, ఛందస్సు, నిరుక్తం. ఈ 6 చదవడం అంటే మాటల ఒక్క ఛందస్సు చదివితేనే వాడి జీవితంలో ఒక 5-6 ఏళ్ళు గడిచిపోతాయి. అంటే ఆ రోజుల్లో ఎంత మొండిగా చదివారండి వాళ్ళు, అవి తప్ప వేరే లోకం లేకుండా చదివారు. మేము చదువుకునే రోజుల్లో ఇక సంస్కృతం అంటే సంస్కృతమే, తెలుగు అంటే తెలుగే, అదే లోకం కింద దాంట్లోనే బతికేసాం. పోనీ అలాగని మేము కూడా అప్పుడప్పుడు అన్నం తినలేదా, సినిమా చూడలేదా, చూసాం. కాకపోతే ఇవాళ వాడు 3 అంతులు సినిమా మీద, 1 వంతు కూడా చదువు మీద పెట్టట్లా. ఆ రోజుల్లో 3 అంతులు చదువు మీద, దీని మీద పెట్టేవారు. ఘంటసాల లాంటి వాళ్ళు విజయనగరంలో ఎలా చదువుకున్నారండి వాళ్ళు, చదువుకున్న చదువు ఆ సాధన గురించి వింటే మనకి మతిపోతుంది అన్నమాట. అదొక గొప్ప సాధన. మీరు ఏ రంగంలో అడుగు పెట్టినా ఆ రంగంలో మిమ్మల్ని మించిన వాళ్ళు ఉండకూడదు, అంత కృషి చెయ్యాలి. ఇక ఈ సబ్జెక్టులో వీడియో గొప్పవాడు అనుకున్నట్టుగా కృషి చెయ్యాలి, అప్పుడు లాభం ఏమిటనమాట, అందులో మనం రాణిస్తాం. కృషితో నాస్తి దుర్భిక్షం, జపతో నాస్తి పాతకం, మౌనతః కలహో నాస్తి, నాస్తి జాగరతో భయం అని మహాభారతం చెబుతోంది. కృషితః అంటే కృషి చెయ్యడం వల్ల, కష్టపడి పని చెయ్యటం వల్ల దుర్భిక్షం నాస్తి, నీకు కరువు ఉండదు. అంటే నువ్వు అనుకున్న పని సాధిస్తావు, కష్టపడి పని చేస్తే అనుకున్నది సాధిస్తావు అని అర్థం అన్నమాట. జపతో నాస్తి పాతకం, రోజు జపమాల పట్టుకు జపం చేస్తే నీ పాపాలన్నీ తొలగిపోతాయి. మౌనతః అంటే మౌనంగా ఉండడం వల్ల కలహో నాస్తి, తగాదా ఉండదు. వాడు ఎన్ని తిట్టినా నువ్వు కిక్కురు అనకుండా ఊరుకో, ఇంకా యుద్ధం ఏముంటుందండి. వాడు నిన్ను సొంట అన్నాడు, నువ్వు కూడా సొంట అంటే కదా తంట, అదో పెంట. అలా కాకుండా వాడు తిడితే మనం నవ్వుకుంటూ ఊరుకుంటే ఇంకేం ప్రమాదం లేదు. వాడు ఎన్ని తిట్టినవ్వండి మనం అలా నవ్వుతూ ఊరుకుందాం, ఎంత లాభమో తెలిసే దానివల్ల మనకి. చాలా కాలం క్రితం ఒక సన్యాసి ఉండేవాడు. ఈ సన్యాసి గారు భిక్షాటంతో బతికేవాడు. ఒక్క ఇంటికి వెళ్ళి ఆ ఇంటి ముందు నిలబడి భిక్షాందేహి అని 3 సార్లు అనేవాడు ఆయన. ఈ 3 సార్లు భిక్షాందేహి అనేలోపు ఆ ఇంట్లో వాళ్ళు ఏదన్నా పట్టుకొచ్చి పళ్ళెంలో వేస్తే స్వీకరించేవాడు. లేకపోతే ఇంకా రోజు ఎవరి దగ్గరికి భిక్షకు వెళ్ళేవాడు కదా ఆయన. ఆ పూట పస్తు ఉండేవాడు పాపం. ఒకసారి ఆయన ఒక గృహస్థుడి ఇంటికి వెళ్ళాడు. ఆ గృహస్థుడు పరమలోభి, ఎంగిలి చేత్తో కాకి కూడా ఏం పెట్టాడు, ఎవడికి అన్నం పెట్టాడు సున్నం పెట్టాడు వాడి మొహం, అటువంటి వాడి ఇంటికి వెళ్ళిన భిక్షాందేహి అన్నాడు. ఇక చూడండి వాడికి ఒళ్ళు మండిపోయింది, ఏ ఇంత లావుగా ఉన్నావు, దున్నపోతులో ఉన్నావు, పని చేసుకు బతకలేవా అని తెగ తిట్టడం మొదలెట్టాడు. ఎన్ని తిట్టినా ఈ సన్యాసి అలా నవ్వుతున్నట్ట. ఎంతసేపు తిట్టగలడు ఎవడన్నా? తిట్టి 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 2-3 గంటలు తిట్టాక వీడు గొంతంతా పోయింది, అండం మొదలెట్టాడు. ఆ తర్వాత ఏం చేయాలి, వాడేమో నవ్వుతూనే ఉన్నాడు ఎన్ని తిట్టినా. అందుకని ఒళ్ళు మండిపోయేసారి ఏం చేశాడనమాట, అండం మొదలెట్టాడు, చేతులు ఊపాడు. ఈ చేతులు కూడా గంట ఊపాక చేతులు పడిపోయాయి. ఇక దాంతో అయినా ఆయన నవ్వుతూనే ఉన్నాడు, అందుకని ఈసారి అని ఊపాడు. దాంతో మెడ కూడా బెడికింది, కుక్క బెల్ట్ అని పెడుతున్నారు ఈ మధ్యన మెడలు పెడికిన వాడికి, అలాంటి బెల్ట్ పెట్టుకోవాల్సి వచ్చింది. దాంతో వీడికి అనుమానం వచ్చింది, తెగ తిట్టాను ఆయన నవ్వుతున్నాడు, చేతులు ఊపాను అయినా నవ్వుతున్నాడు, తల ఊపాను అయినా నవ్వుతున్నాడు, కొంప తీసిన ఏమైనా చెవుడా అనుకుని దగ్గరకు వచ్చి ఏమండి అంటే గొంతుకు పోయిందిగా ఇప్పుడు మరి తిట్టి తిట్టి, ఇందాకటి నుంచి తెగ తిట్టాను అయినా తమరు చిరునవ్వుతూ అలాగే ఉన్నారు, మీకు కొంప తీసి చెవుడా, నా మాటలు మీ చెవిలోకి వెళ్ళలేదా ఏమిటని అడిగితే నాకు శుభ్రంగా వినబడుతుంది అన్నట్టు ఆయన. మరి నేను తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతుంటే మీరు నవ్వుతున్నారు ఏమిటి అంటే, అప్పుడు ఆయన చిరునవ్వు నవ్వి, అబ్బాయి నీ దగ్గర ఒక గోవు ఉంది, దాన్ని దానం ఇవ్వాలని నా దగ్గర పట్టుకొచ్చావు, నేను పుచ్చుకున్నాను అనుకో, అప్పుడు ఆ గోవు ఎవరిదంటే మీకు దానం ఇచ్చాను కనుక మీదేనండి అన్నాడు ఆయన. నేను ఆ గోవు దానం పుచ్చుకోను అన్నాను, పుచ్చుకోకపోతే ఆ గోవు ఎవరిదంటే మీరు పుచ్చుకోకపోతే నా గోవు నాదే కదండి అన్నాడు ఆయన. ఇప్పుడు నువ్వు గోవు బదులు దాకుండా నుంచి చివాట్లు దానం చేసావు, నేను పుచ్చుకోలేదు, ఇప్పుడు ఆ తిట్లు ఎవరివి అన్నాడు. వెంటనే వీడికి మతిపోయింది, మెల్లిగా అసలే గొంతుకుపోయిందిగా, ఆ గొంతుకుపోయిన గొంతుతో నావేనండి అన్నట్ట, మరి నిన్ను నువ్వు తిట్టుకుంటున్నావు కాబట్టి నేను నవ్వుకుంటున్నాను అన్నాడు ఆయన. ఇది గొప్ప సూత్రం. ఈ రోజు నుంచి మీరు ఏం చేస్తారన్నమాట, మిమ్మల్ని ఎవరైనా తిట్టినా, నోటికి వచ్చినట్టు రెచ్చిపోయి తిట్టినా మీరు నవ్వండి, వాడి తిట్లు వాడే స్వీకరిస్తాడు తిరిగి. వాడి డబ్బులు ఎలా అయితే మనం పుచ్చుకోకపోతే వాడి డబ్బులు వాడివో అవునా, అలాగే ఇవి కూడా తిరిగి వచ్చేస్తాయి వెనక్కి అన్నమాట. మహాత్ముల యొక్క లక్షణం అది. అందువల్ల సాధ్యమైనంత వరకు ఏం చేస్తారన్నమాట, మౌనంగా ఉంటే కలహం ఉండదు, నాస్తి జాగ్రత్తతో భయం, మెలకుగా ఉంటే జాగ్రత్తగా ఉంటే అటువంటి వాడికి దొంగల వల్ల భయం ఉండదు. శ్రద్ధగా లేకపోతే ఏ ఆటో డ్రైవరు లాగేసి పరుసు పట్టుకుపోతాడు. నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉంటే నీ పరుసు ఎందుకు పట్టుకెడతాడు అంటే నీదే తప్పది, వాడు కొట్టేసాడంటే వాడిది కాదు అందే తప్పు. ఇవన్నీ నియమములు పెట్టుకుని పూర్వకాలంలో మహానుభావులైనటువంటి వాడు జీవించేవారు. అలాగే ఈ మధురా పట్టణంలో ఉన్నటువంటి శివశర్మ గారు చాలా కాలం జీవించాడు, కష్టపడి వేదాలు చదివాడు, వేదాంగాలు చదివాడు, భాష్యం నేర్చుకున్నాడు, పురాణములు నేర్చుకున్నాడు, పిల్లలకు గురుకులం పెట్టి పాఠం చెప్పాడు. పాఠం చెప్పినందుకు ఓవర్ డొనేషన్లు పుచ్చుకునేవాడు, బాగా డబ్బులు ఎక్కువ పుచ్చుకునేవాడు. 1000 రూపాయలకి సంవత్సరానికి పాఠం చెప్పే చోట 10,000 లక్ష కూడా లాగాడు. గరుడ పురాణం ఏముంటుందో తెలుసా, ఎక్కువ డొనేషన్లు పుచ్చుకున్న కార్పొరేట్ కాలేజీ యజమానులందరూ కూడా వచ్చే జన్మల్లో బ్రహ్మరాక్షసులై పుట్టి తిండి తెప్ప లేకుండా అడవుల్లో నానాయాతన పడతారటండి. అవి నేను చెప్పలేదు, గరుడ పురాణం చెప్పింది. కాబట్టి ఎంత పుచ్చుకోవాలో అంతే పుచ్చుకోవాలి, ఎక్కువ పుచ్చుకుంటే ఆ పాపం ఎప్పుడో ఒకప్పుడు అనుభవిస్తారు. పాపం ఈయనకి తెలుసు చదువుకున్నవాడే, అయితేనే బాగా డబ్బులు లాగేసి పాఠం సరిగ్గా చెప్పి చెప్పక ఏడిపించాడు, అనేక రకాల వృత్తులు అవలంబించాడు, తెగ సంపాదించాడు. ఇంకా సంపాదనకు అర్థం లేదు ఆ రోజుల్లో ఆయన సంపాదించిన ధనం, ఈ ప్రపంచంలో మరెవరూ సంపాదించలేదు అంత ధనం సంపాదించాడు. ఆయనకి 6 కొడుకులున్ను, 5 కూతుళ్ళున్ను, ఈ మొత్తం డబ్బు అంతా వాళ్ళకి పంచిపెట్టాడు. ఇంకా డబ్బు మీద వ్యామోహం కొంతకాలం పోలేదు. ఇలా ఉండగా ఒకనాడు ఒక శుభ సమయంలో ఆయనకి పశ్చాత్తాపం కలిగింది. నానాశాస్త్రము లభ్యసింపగా అనంతం బయ్య కాలంబు, ఎన్నో శాస్త్రాలు అభ్యసించగా నా ఆయువంతా పోయింది, చదువులో కొంతకాలం పోయింది, నా కాలం కొంత విద్యాభ్యాసంలో గడిచిపోయింది, మరికొంతకాలం డబ్బుని ఆర్జించడంలో పోయింది, పొందిన సంపాదన వడ్డీ వ్యాపారాలకి తిప్పడంలోనూ ఈ రియల్ ఎస్టేట్ బిజినెస్ చేయడంలో మరికొంతకాలం పోయింది, పౌనఃపుణ్యమునన్ పౌనఃపుణ్యమునల్ విభాగము చేయంబోయే కాలంబు. పదే పదే నా డబ్బుని కొడుకులకి ఎవరికి ఎంత పంచిపెట్టాలి అనే ఆలోచన చేయడంలో కొంత టైం వేస్ట్ అయిపోయింది. ఇలా నా జీవితం అంతా ధనంతో తప్ప మాట వరస కూడా భగవన్నామంతో గడవలేదు. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఇతడు చదువుకున్నది వేదం, అంటే రోజు వేదం చదువుతున్నాడు, పిల్లలకు అంతో ఎంతో పాఠం చెబుతున్నాడు, అయినా నా జీవితం వ్యర్థమైందని ఎందుకు అనుకున్నాడో తెలుసా? ఆయన తన కోసం వేదం చదవలేదు, డబ్బుల కోసం మాత్రమే, ఇతరుల కోసం పాఠం చెప్పి డబ్బులు అక్కోవడానికే వేదం చదివాడు. పరుల కోసం చదివిన వేదం తనకేం ఉపయోగపోదట. అందుకే తన కోసం తాను చదువుకోవాలి, తన కోసం తాను జపం చేసుకోవాలి, తన కోసం తాను ఏమైనా చేసుకోవాలి. నా జీవితం అంతా నా కోసం కాకుండా ధన సంపాదన కోసమే వెచ్చించాను. ఎంత బాధపడ్డాడంటే ఇప్పుడైనా పవమాని జపింపనైతి నేను, పవమాన మంత్రం చదవలేదు, శ్రీ సూక్తం చదవలేదు. శ్రీ సూక్తం చదవలేదంటే అర్థం ఏంటి? నా కోసం పారాయణ చేయలేదు, ఇతరుల కోసం చదివి డబ్బు పుచ్చుకుంటే ఆ ఫలితం వాళ్ళకే వెళ్ళిపోతుంది. పురుష సూక్తం చదవలేదు, కఠోపనిషత్తు చదవలేదు. ఒక్కనాడు శివుడి నెత్తి మీద ఇన్ని పాలు పోసానా? ఎప్పుడూ డబ్బు సంపాదించడమే తప్ప ఈశ్వరుడి మీద ఒక్క చుక్క పాలు పొయ్యలేదు, కొంచెం మంచినీళ్ళు పొయ్యలేదు, ఒక్క బిల్వ పత్రం వెయ్యలేదు. నా స్వార్థం కోసం బతికాను. ఇప్పుడు నా వయస్సు 75 ఏళ్లలోకి వచ్చింది, ఇంకెంతకాలం బతుకుతానో తెలియదు. ఇకనైనా ముక్తి పొందాలి, మోక్షం పొందాలంటే తీర్థయాత్రలు చెయ్యమని శాస్త్రం చెబుతున్నది. ఎంత గొప్పవాడైనా ఈ భూలోకంలో పుట్టాక తీర్థయాత్రలు చెయ్యకపోతే వాడు తరించడు. అందుకే నారదుడు కూడా కాలినడకన తీర్థయాత్రలు చేశాడు, మహాత్ములంతా తీర్థయాత్రలు చేశారు, బలరాముడు తీర్థయాత్రలు చేశాడు, శ్రీకృష్ణుడు తీర్థయాత్రలు చేశాడు, నేను తీర్థయాత్రలు చేస్తున్నాను, మీరు చేస్తున్నారు. కాకపోతే వాళ్ళు కాలినడకని చేశారు, మీరు ఆకాశం నడకలో చేస్తున్నారు. వాళ్ళదేమో కాలినడక, మంది ఫ్లైట్ నడక. ఏదైతేనే పోనీ కనీసం వంకతో, ఏ వంకతో అయినా తీర్థయాత్రలు చేస్తున్నాం చాలు. తీర్థయాత్రలు చేయకపోతే ముక్తి లేదట. భూమి మీద పుట్టాక తిరగాలి. ఇప్పుడు నా వయస్సు పెరిగింది, ఈ కాలములో నేను కాలినడకన ఎన్ని తీర్థయాత్రలు చేస్తాను? ప్రపంచమంతా తిరగలేను కాబట్టి కనీసం మోక్షపురాలేడు తిరిగి అక్కడ స్నానం చేసి దానం చేసుకుని ముక్తి పొందుదాం అనుకున్నాడు ఆయన. అయోధ్య, మధుర, మాయా, కాశీ, కాంచీ, అవంతిక, పురీ, ద్వారవతి చేయవ సప్తైతే మోక్షదాయిన. మోక్షదాయి అంటే మోక్షమును ఇచ్చున్నది, సంస్కృతంలో దాయి అంటే ఇచ్చున్నది. ఏకవచనం అయితే దాయి, దాయిన బహువచనం ఇచ్చున్నది. 7 ఉన్నాయి. ఈ 7 పురములు ముక్తినిచ్చే క్షేత్రాలు. అందులో ఒకటి అయోధ్య, మరొకటి బృందావనం దగ్గర ఉన్న మధుర, 3వది మాయా అంటే హరిద్వార్, 4వది ఇప్పుడు మనం ఉన్న కాశీ, 5వది కాంచీపురం తమిళనాడులో ఉంది, అవంతి అంటే ఉజ్జయిని మధ్యప్రదేశ్లో ఉన్నది, జ్యోతిర్లింగాల్లో అది కూడా ఒకటి, ద్వారకాపురి. ద్వారక సముద్రంలో కలిసిన కొంత భాగం బయట కనబడుతున్నది కనుక ద్వారకాపురానికి కూడా వెళ్ళాలి. ఈ 7లో 6ంటికి తిరిగితే అంటే ఏమిటి? అయోధ్య, మధుర, మాయా, కాంచీ, ఉజ్జయిని, ద్వారక, ఈ పురములను తిరగడం వల్ల వచ్చిన ఫలితంతో కాశీలో మరణించే యోగం వస్తుంది. కాబట్టి ఇవన్నీ తిరిగి దానం చేసుకుని ఎవరైనా మహాత్ములు పురాణం చెబుతూ ఉంటే శ్రద్ధతో విని తరిద్దాం అనుకున్నాడు ఆయన. అనుకున్నదే తడవగా ఎవరి డబ్బులు వాళ్ళకి ఇచ్చేశాడు, కొంత డబ్బు మాత్రం మూట కట్టుకున్నాడు. వాడి ప్రయాణంలో డబ్బులు కావాలి కదా, ధనం లేకపోతే ప్రయాణం చేయడం చాలా కష్టం. ఎక్కడికైనా వెళ్ళామంటే మకాం కావాలి, ఎంత తిండి కావాలి, ఏం కావాల్సి వచ్చినా ధనం కావాలి కనుక, ధనం అన్నిటికీ ఇంధనం కనుక, ధనం లేకపోతే కాలికి బంధనం అవుతుంది కనుక ఈయన బయలుదేరాడు డబ్బు పుచ్చుకొని. ఒంటరిగా బయలుదేరాడు. ఆ రోజుల్లో కూడా ఎవరన్నా రమ్మన్నా రాలేదట. మిమ్మల్ని విమానంలో తీసుకెడతాం, ఏసీ 2 టైర్లో తీసుకెడతాం అంటే జనం వస్తారు, కానీ నాతో పాటు కాలినడకన్ని తీర్థయాత్రలకి రండి అంటే ఒక్కడు వస్తాడా? అబ్బే మాకు పని ఉందండి అంటారు. ఇంతగా కూడా తిరిగే శిష్యులు కూడా మీకుగా మీరు కాలినడకన రండి అంటే గురువుగారండి వచ్చే జన్మలో చూద్దామండి అంటారు. ఆ వచ్చే జన్మలో నేనుంటానో వాళ్ళు ఉంటారా, ఎవరు ఏ జన్మ ఎత్తుతారో తెలియదు. కాబట్టి ప్రతివాడికి సుఖం కావాలి, అందువల్ల ఒక్కళ్ళు కూడా పాదయాత్రతో ఆయనతో యాత్ర అంటే భయపడి రాలేదు. అందులో ఆ రోజుల్లో కేకారణ్యాలు, భయంకరమైన అరణ్యాలు, అరణ్యాల్లో సింహాలు, పులులు, శరభాలు ఇలాంటి మృగాల మధ్యలో, దొంగల మధ్యలో ప్రయాణం కష్టం కదా. అందుకని పాపం ఒంటరిగా బయలుదేరాడు.